మహాకాల్. ఇది డిసెంబర్ 23, 2004 గురుసత్తా మహోత్సవాలను ఉద్దేశించి మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జేజే మహాకాల్.
అనేక మంది గురువులు, అనేక మంది మహాత్ములు వాళ్ళ వాళ్ళ జీవితాలు ఇచ్చేసి ఆధ్యాత్మిక సాధన యొక్క అనేక రహస్యాలను మానవ జాతికి అందించారు. ఈ గురు పూజా మహోత్సవాలు ఆ గురువులందరినీ స్మరించటమే కాకుండా ఆ గురువుల యొక్క ప్రణాళికను మానవ జాతికి అందజేయటానికి ఒక సక్రియమైనటువంటి సంస్థగా రూపొందించడానికి ప్రయత్నాల్లో ఒక భాగము. అంటే మొట్టమొదటిసారి ఈ విద్య గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్బర్, శివాజీ ఇలా చాలా మందికి చదువు రాదు, వేదముద్రలే. పూర్వకాలంలో రాజాదిరాజులకు కూడా చదువు రాదు, వచ్చేది కాదు వాళ్ళకి, ఎందుకంటే స్కూల్స్ లేవు. భారతదేశంలో కూడా ఈ మధ్య కాలం వరకు కూడా స్త్రీలకి చదువు లేదు. ఓ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అసలు స్త్రీ చదువుకోవాలా వద్దా అనేటటువంటి దాని మీదే పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగేవి. అసలు ఇంట్లోంచి వాళ్ళు బయటికి రావచ్చా రాకూడదా, దాని తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చా చేయకూడదా. ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రీలోనూ ఉద్యోగం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థలోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. మార్పు అర్థమవుతుంది అన్నాయి ఏం చెప్తున్నాను నేను. ఆ మార్పు ఆధ్యాత్మిక జగత్తులు ఇప్పుడు ప్రవేశించబోతున్నది. ఒకప్పుడు విద్య చాలా కొద్ది మందికి మాత్రమే ఉండేది, చాలా కొద్ది మందికి మాత్రమే. ఇప్పటికీ చాలా దేశాల్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు చదువుకోరు. కేవలం మన భారతదేశంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవాలి అనేటటువంటి ఒక యావ మిగతా దేశాల్లో లేదు. అమెరికాలో వాటిలో కూడా నాకు తెలిసి ఏమిటి అంటే వాళ్ళు 10th క్లాస్ ఏదో అయిపోతే యూ గెట్ అవుట్, తర్వాత నువ్వు చదువుకుంటావు, ఉద్యోగం చేస్తావు, ఏం చేస్తావు నీ ఇష్టం. ఈ ఆధ్యాత్మిక విద్య అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాం, ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క లక్ష్యం ఏమిటి, భగవంతుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి మనము, జన్మ పునర్జన్మ ఉంది అని నమ్మేటటువంటి మనము అసలు దాని గురించి పట్టించుకోవటమే. పట్టించుకోకపోవటం వల్ల ఈనాడు ఇంత బలహీనమైనటువంటి స్థితికి వచ్చేసి మనం డబ్బు కోసం దానికోసం ఇతర దేశాలకి వెళ్తున్నాం. కానీ 2-3 ఏళ్ళు కనుక మీరు అంటే ఈ మాటను వింటున్నటువంటి వాళ్ళు చూసుకోమ్మా, మీ ద్వారా ఇదే ఇతరులకి వెళ్ళేది. వాళ్ళు ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోండి. మనం భారతీయులు అని పేరుతో భారతీయులమే తప్ప మనం భారతీయులము కాము. ముందు ఇది అర్థం అవ్వాలి మనకి. భగవంతుణ్ణి పూజ చేస్తున్నామే తప్ప భగవంతుణ్ణి పూజించటం లేదు. ఆగేదా, కంటిన్యూ చేసేదా? ఓకేమ్మా, ఐ కెన్ కంటిన్యూ. ఇందుకు ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాడు ముందు ఆ విద్య నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. నేర్చుకున్న తర్వాత ఆ విద్యను ఉపయోగించుకుని పెళ్ళాం పిల్లల్ని పోషిస్తాడు, ఉద్యోగం చేసుకుంటాడు, డబ్బు సంపాదించుకుంటాడు. కానీ ఎప్పుడు ఆ విద్య వచ్చిన తర్వాత డాక్టర్ ఉన్నాడు, ముందు వాడు ఏం చేయాలి, ఆ విద్య నేర్చుకోవాలి. వాడి దగ్గరికి ఎవడైనా బాధపడుతున్నటువంటి వాడు వస్తే వాడు ఆ బాధని మందు ఇచ్చి నివారించగలగాలి. ఆ విద్య నేర్చుకున్నాక ఆ విద్యను వాడు దేనికైనా ఉపయోగించుకోవచ్చు, డబ్బు సంపాదించుకుని. ఆ డబ్బు సంపాదించుకున్నాక ఆ డబ్బు ఎందుకు అనేది అప్పుడు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక విద్య గురించి పూర్తిగా అవగాహన పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. దేవీ దేవతల్ని అందరినీ కొలుస్తాం మనం. పదవటంలో తప్పేం లేదు, ఆ నియమాల ప్రకారం సాధనలు చేసుకుంటాం, అదే తప్పు లేదు. కానీ ఈ సంవత్సరం సాధన చేసిన నీవు రెండవ సంవత్సరం ఎక్కడున్నావు? ఇవాళ మీ పిల్లవాడు 1వ క్లాస్ చదివితే 2వ సంవత్సరం కూడా అదే స్కూల్కి వెళ్తాడు, కానీ ఏ క్లాస్కి వెళ్తాడు? 2వ క్లాస్కి వెళ్తాడు. అది హై స్కూల్ వరకు ఉందనుకోండి. 3వ సంవత్సరం ఎక్కడికి వెళ్తాడు? 3వ క్లాస్కి వెళ్తాడు, కానీ అదే స్కూల్కి వెళ్తాడు. అదే సాధనలు మీరు చేయండి, అదే దేవతను మీరు ఉపాసన చేయండి. కానీ కిందటి సంవత్సరం మీరు ఉపాసన చేసిన దానికి, తర్వాత సంవత్సరం మీరు ఉపాసన చేసిన దానికి తేడా లేదనుకోండి, మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం అన్నమాట. దాన్ని స్పష్టంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. పూజా విధానం మారదు, పూజలు మారవు, దేవతలు మారవు, నువ్వు మారుతావు. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని మొదటి రోజు ఉపాసన చేశాడు, 2వ రోజు ఉపాసన చేశాడు, 3వ రోజు ఉపాసన చేశాడు. రోజు ఉపాసన చేశాడు ఆయన దేవాలయంలో. కానీ ప్రతిరోజు అయిపోయిన తర్వాత ఆయనకు ఒక వ్యధ ఉండేది, అమ్మా నీ దర్శనం నాకు ఇంకా కాలేదు. లక్ష్యం కొన్ని సంవత్సరాలు గడిచింది అలాగా, 14 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచాక ఆయనకి కాళీమాత దర్శనమైంది. కానీ ఒకరోజులో అవలే, ప్రతిరోజు చేసుకోవాల్సిందే సాధన. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పూజలే ఆయన చేశాడు, కొత్త పూజలు ఆయన ఏమీ చేయలేదు, అది గుర్తుంచుకోండి. భారతదేశం యొక్క అదృష్టం ఏంటి అంటే, భగవంతుడి శక్తిని ఉపయోగించుకోవటానికి మొత్తం టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. కావాల్సింది ఏంటి అంటే, మీరు రోజు దాన్ని చేయటం, దీక్షలు అంటాం దాన్ని. మనకి నేడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులలో పూర్వకాలంలాగా తపస్సులు చేయలేము మనం, చేయవలసిన అవసరం కూడా లేదు. అది అర్థం చేసుకోండి, అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంప్యూటర్ ఒకడు కనిపెట్టాడు, ఎన్నాళ్ళలో కనిపెట్టి ఉంటాడు వాడు? నీకు తెలుసా, కనీసం 250 సంవత్సరాలు పెట్టండి కంప్యూటర్ కనిపెట్టడానికి. ముందు మన చేతికి క్యాలిక్యులేటర్ వచ్చింది, చిన్న క్యాలిక్యులేటర్ తెలుసు కదా, అంకెలు ఉంటాయి 1 నుంచి 0 వరకు, 9 నొక్కుతావు జవాబు వచ్చేస్తుంది. అదే మొదటి కంప్యూటర్ బయటకు వచ్చింది. కంప్యూటర్ అంటేనే అర్థం క్యాలిక్యులేటర్ అని. క్యాలిక్యులేటర్ అంటే మీరు ఈ హ్యాండ్ క్యాలిక్యులేటర్ వెళ్ళిపోతారు అని, దానికి మళ్ళీ వాళ్ళు ఇంకో పేరు పెట్టారు కంప్యూటర్ అని. టు కంప్యూట్ అంటే టు క్యాలిక్యులేట్ అని అర్థం. అది కనిపెట్టడానికి అనేక మంది శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరాలు కష్టపడ్డారు, సుమారు 200 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు కంప్యూటర్ తయారు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది తెలిసినవాడు పార్ట్స్ ఇచ్చేస్తే 5-6 రోజుల్లో మీకు కంప్యూటర్ తయారు చేసి ఇచ్చేస్తాడు కదా. అంతేత పిచ్చివాళ్ళలాగా మీరు సాధనలో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. ఋషులు మనకి సాధనాత్మకమైనటువంటి రహస్యాలు చెప్పేశారు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ దేవత సాక్షాత్కారం పొంది, దేవత సాక్షాత్కారం పొందటం అంటే ఏంటి, ఆ శక్తిని మీరు పొందగలగాలి. శివు యొక్క శక్తిని పొందుతారు, అయ్యప్ప స్వామి యొక్క శక్తిని పొందుతారు, దుర్గామాత యొక్క శక్తిని పొందుతారు, లక్ష్మీదేవి యొక్క శక్తిని పొందుతారు, పొందండి. కానీ మొట్టమొదట ఋషి పడిన కష్టంలో దివ్యవంతు కూడా మీరు పడక్కర్లేదు, ఇంతకంటే ఆయన మార్గం ఇచ్చేసాడు. అంచేత ఏ పూజ మనం చేస్తున్నా మొట్టమొదట మనం ఋషికి నమస్కారం చేస్తాం. అంటే ఋషికి నమస్కారం చేయటంలో మన ఉద్దేశం ఏమిటి, సెల్ ఆపేయమ్మా, లేకపోతే బయట ఇక్కడ సెల్ మోగకూడదు. ఇది అర్థం చేసుకోండి మీరు. ఋషి సైన్స్ లో కూడా ఋషులను తెలుసుకుంటాం మనం, న్యూటన్స్ లా అంటాం. అంటే ఏంటి, ఆ నియమానికి ఋషి ఎవడు? న్యూటన్. డాల్టన్స్ లా, ఆ నియమానికి ఋషి ఎవడు? డాల్టన్. ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు అని నువ్వు మాట్లాడు, నేర్చేసుకుంటావు అంతే. 8వ క్లాస్ వాళ్ళకి చెప్పేస్తాం మేము. అంటే వాళ్ళు న్యూటన్ అంత మేధావులేనా? కాదుగా. కానీ 8వ క్లాస్ పిల్లలకి అందరికీ తెలుసు న్యూటన్స్ లా. ప్లస్ దాన్ని ఉపయోగించగలరు వాళ్ళు, దాని మీద ప్రశ్నలు ఇస్తే చేస్తారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. మన ఋషి ఎవరు? నువ్వు ఒక దేవతని పూజ చేస్తూ ఉంటే ఆ ఋషి ఎలా ఆ దేవతని పూజ చేశాడు? నువ్వు అదే మార్గంలో వెళ్ళాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళటానికి వీల్లేదు. అంతేగా, లైట్ వెలిగించాలి అంటే రూల్ ప్రకారం నువ్వు తీగని కట్టాలి, కానీ ఇలా తీగ పెడితే బాగలేదండి, మా గోడ ఖరాబ్ అయిపోతుంది అని చేత నేను తీగ పెట్టాను అన్నావు అనుకో, కరెంటు రాదు. నియమాలు పాటించాల్సిందే కదా. అంచేత ఇది అర్థం చేసుకోండి, ముందు ఋషితత్వం ఏమిటో మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ ఋషితత్వానికి ఒక ఆది పురుషులు ఉన్నారు, శివుడు పార్వతి. గురుగీత మొత్తము కూడా వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి సంవాదమే. అంచేత మీరు నేను చెప్పదలుచుకున్న వాటిల్లో నోట్ చేసుకుని రాసుకోవాల్సింది ఏంటంటే, గురుగీతని ప్రచారంలోకి తీసుకురావాలి. అంటే గురుగీతని ప్రచారంలోకి తీసుకురావటం అంటే మళ్ళా శ్లోకాలు బట్టి కొట్టడం కాదు. ఆ గురుగీతలో శివుడు పార్వతికి చెప్పినటువంటిది ఏమిటి? ఈ తీర్థాలు అక్కర్లేదు, ఈ పూజలు అక్కర్లేదు, ఇవంతా అక్కర్లేదు, నువ్వు గురువుని కనుక కరెక్ట్గా పట్టుకుంటే అన్నీ వస్తాయి అన్నాడు. అంటే శివుడు ఉద్దేశం పూజలు వద్దన్నా, గురువు పూజ చేయటమే. శ్రీనాథ శర్మ ఆచార్య ఎన్ని సంవత్సరాలు గాయత్రి దేవిని పూజ చేశాడు, అరవింద ఎన్ని సంవత్సరాలు సాధన చేశాడు సూపరామెంటల్ డిసెంట్ కోసం. పూజలు అవసరమే, మనం చేస్తున్నటువంటి పూజా విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవలసిన అవసరం లేదు. మన ఋషులు అంత గొప్పగా ప్రతి దేవతకి ఎలా పూజ చేయాలో ఇచ్చేశారు. మారవలసింది ఏంటి అంటే మన ఆలోచన విధానం మారాలి. నేను ఆ దేవతని పూజ చేసినప్పుడు ఆ దేవత శక్తి నాలో వస్తుందా లేదా? ఆ ఋషికి వచ్చింది ఆ దేవతని పూజ చేస్తే ఆ శక్తి, మరి మనకెందుకు రావట్లే? క్లాస్ రూమ్ లో కూర్చున్నావు, టీచర్ చెప్తుంది వింటలేదు నువ్వు, ఏమవుతుంది? రాదు. ఒకే టీచర్ చెప్పేది క్లాస్ రూమ్ లో కూర్చొని అందరూ వింటున్నారు కదా. ఒకడికి 90 మార్క్స్ వచ్చి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి పేరు సంపాదించేసుకుంటూ ఉంటాడు, ఒకడు ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసేసుకోవాలనుకుంటాడు. ఏంటి తేడా? వింటంలో తేడా, అవగాహనలో తేడా, పూజ చేసుకునేటటువంటి విధానంలో తేడా. అంతేకాదు మొట్టమొదట మన సంకల్ప పత్రాల్లో కొంచెం సీరియస్ సంకల్ప పత్రాలు వేరుగా మీరు ప్రింట్ చేసుకోండి వేరుగా. అందులో మొదటిది ఏంటి అంటే గురుగీత మీరు రోజుకి ఎన్నిసార్లు చదువుతారు, ఎన్ని శ్లోకాలు చదువుతారు. నిన్న ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి, సహజంగానే గీతకి కృష్ణుడికి అభిన్నము, అలాగే కృష్ణుడికి గోవులకి అభిన్నము. ఆవు లేని కృష్ణుడిని ఊహించలేవు. కృష్ణానదిలో స్నానం చేస్తున్నాం పొద్దున్న. నాకు కంటతా రాలేదు గురుగీత. అక్కడ ఒక ఆయన ఎంతో శ్రావ్యంగా అందంగా, మన పరివారం అదే చిన్నకేశ్వరుడు ఉండేవాళ్ళు, ఎంత శ్రావ్యంగా పాడాడు. అంటే ఏంటి, మనం గురుగీత చదవాలి అని అనుకుంటున్నానే తప్ప, మీకు దాని గురించి చాలాసార్లు చెప్తున్నానే తప్ప, నేను కూడా గురుగీత అధ్యయనం చేయలేదు. అంటే గొప్పవాడైపోయి వాడు ఏదో పెద్ద గురువు అయిపోయినా ఆ గురువు ఎంత గొప్పవాడు అంటే వాడి గురుగీత రాదు. వాడికి మెయిన్ అప్పుడు నాకు సిగ్గొచ్చి అప్పుడు నిర్ణయించుకున్నాను నేను ఈ గురుగీతని అర్థం చేసుకోవాలి మనమని. ఇదంటే టీచర్ లేకుండా నువ్వు ఏ మార్గంలోనూ ఎదగలేవు. మొట్టమొదట అది మనందరి బుర్రలోకి ఎక్కాలి. ఎక్కడో ఒక విషమైనటువంటి క్షణంలో, విషపూరిత క్షణంలో భారతదేశంలో ఈ గురు సాంప్రదాయాన్ని మనుషులు వదిలేశారు. మళ్ళీ ఆ గురు సాంప్రదాయాన్ని బయటకు తీసుకురావాలి. దాన్నే మనం ఏం చెప్తాం, గోత్రము అని మనం చెప్పుకుంటాం. మా గోత్రం ఇది అని అంటే ఏంటి గోత్రం అంటే, నువ్వు ఆ ఋషి సాంప్రదాయానికి చెందినవాడివి అని. కానీ ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందో చూడండి. గోత్రం అవుతే మనం చెప్పుకుంటాం తప్ప, అంత పెద్ద ఋషి యొక్క వంశజులు మనం, మన బ్లడ్ లో ఉంది ఆ మిత్రుడు. అరవిందో వాళ్ళ నాన్న అస్సలు బెంగాలీ రాకూడదు, ఈయన భారతీయుడిగా ఉండకూడదు, విదేశీయుడిగానే బతకాలి, బ్రిటిషర్ అయిపోవాలి వాడు అని ఆయన చిన్నప్పుడు పంపించేశారు ఫారెన్. కానీ ఇండియాకి రాగానే ఆయనలో ఉన్నటువంటి నెక్కరు సడన్ గా పనిచేసింది, పరమశాంతి లభించింది అన్నాడు. ఎందుకు పరమశాంతి లభించింది? అక్కడ వాతావరణంలో పుట్టిన దగ్గర నుంచి ఉండి 20 ఏళ్ళ వయసు వచ్చాక ఇక్కడికి రాగానే ఆ శాంతి ఏంటో అర్థమైంది ఆయనకి. అరవిందోయ్ అంత గొప్పవాడు, ఆయన కారణ జన్మదండి, ఆయనకి అర్థమైంది ఆ శాంతి కాదు. సదానందమూర్తి గారని మీకు చాలా మంది తెలుసు అనుకుంటా, తెలుసా? ఇంజనీర్. ఆయన పాపని రష్యా పంపించాడు మెడిసిన్ చదవటండి. కొన్ని కారణాల వల్ల చాలా రోజుల తర్వాత కానీ రాలేకపోయింది. సాధారణంగా ఫారెన్ నది వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా రష్యాకి వెళ్తే తరచూ వచ్చేస్తూ ఉంటారు. ఇంకేంటి, పెద్ద లాంగ్ ఫ్లైట్ కాదు అది, 45 మినిట్స్ వెళ్తే ఇక్కడ నుంచి ఫ్లైట్ అది టైం. ఆ అమ్మాయి రాలేకపోయింది. ఓ సంవత్సరం తర్వాత వచ్చింది ఆ అమ్మాయి. వచ్చాక భారతదేశంలో అడుగు పెట్టాను నేను, ఎంత శాంతిగా లభించిందో నాకు, 1.5 గంటల వరకు ఆ కోమా నుంచి బయటకు రాలేదు అని చెప్పింది అమ్మాయి. ఆధ్యాత్మిక అక్కర్లే, కొంచెం మన వాతావరణం నుంచి దూరం వెళ్తే మన వాతావరణం యొక్క గొప్ప తెలుస్తుంది. కానీ భారతదేశంలోనే పుట్టాం కనుక మనకి వేషాలన్నీ గురువు కానీ గోత్రం కానీ ఇంకేంటి అలవాటు పడిపోయాను దానికి. తరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటానే అలాగ భారతదేశంలో పుట్టాం కనుక మన భారతదేశం యొక్క గొప్పతనం మనకి అర్థం అవటంలే, గోత్రాల యొక్క గొప్పతనం అర్థం కావటంలే. ఇంచేత ఆ ఋషులని మళ్ళీ మనం చాలా స్పష్టంగా బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. గురుగీత ఒకటి, రెండవది గోత్రాలలో ముందు 7 కిరణాలు సప్త ఋషులు, సప్త ఋషుల యొక్క గోత్రాలు ముందు మనకి అర్థమైపోతే మిగతా ఋషులు గోత్రాలు అవంతా కూడా సప్త ఋషుల నుంచి బయటకు వచ్చారు. సూర్యుడు యొక్క 7 కిరణాల నుంచి ఎలాగోతి అనంతమైనటువంటి సృష్టి ఆవిర్భవిస్తుందో మన గోత్రాలన్నీ కూడా 7 గోత్రాల్లోకి వెళ్తుంది ఆ 7 ఋషుల యొక్క. అంచేత ఆ 7 ఋషులు సూర్యుడి యొక్క 7 కిరణాల మీద రీసెర్చ్ చేశారు. మీరు అది కూడా గుర్తుంచుకోండి. ఆ ఋషుల పేర్లు, వాళ్ళు సూర్యుడి యొక్క ఏ కిరణాన్ని పట్టుకున్నారో ఆ పేరు మీద పెట్టేశారు. ఉదాహరణకి సూర్యుడిలోంచి 1 కిరణం వస్తూ ఉంటుంది, విశ్వకర్మ కిరణము అని. ఆ కిరణాన్ని పట్టుకున్నవాడు ప్రకృతిలో దేన్నైనా సృష్టించేయవచ్చు. ఎన్ని రోజుల్లో? క్షణాలలో. హరికేశ అనే కిరణం ఒకటండి సూర్యుడి నుంచి, ఆ కిరణాలతో నక్షత్రాలు, నక్షత్రాలు అంటే సూర్యుడు కూడా, ఇంకేంటి సూర్యుడు కూడా 1 నక్షత్రమే. మన 7 గ్రహాలు కూడా సూర్యుడి యొక్క 7 కిరణాలలో ఒక్కొక్క కిరణముతో నిర్మించబడ్డారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? సప్త ఋషులు, రాహు కేతువుని వదిలేస్తే 7 గ్రహాలు, ఇవన్నీ కూడా మన గురు సాంప్రదాయానికి లింక్ అప్ అయి ఉన్నాయి. ఇవి మనం అర్థం చేసుకోవాలి. న్యూటన్స్ లా అంటే న్యూటన్ ఎలాంటి బట్ట కట్టుకున్నాడు? కళ్ళజోడు పెట్టుకున్నాడా లేదా, పిలక పెట్టుకున్నాడా లేదా, జోడు మేజోడు వేసుకున్నాడా లేదా, ఇది అడగం మనం. న్యూటన్స్ లా అంటే ఏంటి కావాలి మీకు? న్యూటన్ చెప్పింది ఏమిటి కదా. ఐన్స్టీన్స్ లా అని చదువుతాం మనం. ఐన్స్టీన్ ఎలా ఉంటాడు కూడా చాలా మందికి తెలియదు. ఈ కలపు వాడేవాడు 1955లో శరీరం వదిలేదు. కానీ ఐన్స్టీన్స్ లా అంటే ఏ యూనివర్సిటీలోకైనా వెళ్ళిపోండి, అది చెప్పలేనటువంటి వాడు ఎవ్వడూ ఉండడు. ఫిజిక్స్ చదివిన వాడు ఎవడైనా ఉంటే గ్యారంటీగా వాడికి ఐన్స్టీన్స్ లా చదువుతుంది. ఇంటర్మీడియట్ చదివిన వాడిని అడిగితే చెప్తాడు వాడు ఐన్స్టీన్స్ లా ఆఫ్ మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్. కానీ ఐన్స్టీన్ ఫోటో చూపించే వాడికి చాలా మంది స్టూడెంట్స్ గుర్తుపట్టలేరు. అంటే ఋషులు గ్రహాలు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ గడ్డపు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించవద్దు, ఈ గ్రహాల గురించి ఆలోచించవద్దు. బృహస్పతి ఎక్కడున్నాడు? ఎర్రగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, శనిగారు ఎలా ఉంటారు, అది కాదు మనకు కావాల్సింది. శని దేన్ని గ్రహిస్తున్నాడు, గ్రహము అంటే గ్రహించేది అని అర్థం. సూర్యకిరణాలని శని కొన్ని ఒక కిరణాన్ని గ్రహిస్తే, బుధుడు ఇంకో కిరణాన్ని గ్రహిస్తే, రకరకాలుగా ఏడు గ్రహాలు ఏడు కిరణాన్ని గ్రహిస్తున్నారు. ఆ గ్రహాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. మనం ఎలా పట్టుకుంటాం వాటిని? మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలతో. సప్త గ్రహాలు ఎలా అవుతే బయట ఉన్నాయో, సప్త ఋషులు ఎలాగైతే బయట ఉన్నారో, మన శరీరంలో కూడా ఏడు చక్రాలు ఉన్నాయి. ఈనాడు ఆధునిక సైంటిస్టులు దాన్ని చక్రాలని పిలవటం లేదు, గ్లాండ్స్ అని పిలుస్తున్నారు. బయోకెమిస్ట్రీలో వాటిలో దాన్ని ఎండోక్రినాలజీ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి పేపర్ ఉంది. మెడిసిన్లో ఇప్పుడిప్పుడే ఎండి దాని మీద, అంటే ఎంబీబీఎస్ చదివిన తర్వాత చదవలసినటువంటి ఎండోక్రినాలజీ అనే ఒక స్పెషల్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. కానీ ఇదంతా కూడా సూర్యుడి యొక్క ఏడు కిరణాలే. ఈ దేవతలందరూ కూడా సూర్యుడి నుంచి ఆవిర్భవించిన వాళ్లే. అంటే మళ్ళా సూర్యుడిని పట్టుకోకండి, సూర్యుడి యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒక టైం టేబుల్గా మీరు సంకల్ప పత్రాలలో మీరు ఎలా అధ్యయనం చేస్తారు అనేది రాసుకోవాలి. ఆ అధ్యయనానికి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ఎక్కువ టైం ఇవ్వలేనటువంటి వాళ్ళు ఎంత టైం ఇస్తారు, పూర్తిగా దీనికి మేము అంకితం అయిపోతాము అనుకల్పునేటటువంటి వాళ్ళు ఎంత టైం ఇస్తారు, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ పెట్టుకోండి. తర్వాత టైం టేబుల్ వేసుకోండి. ఏమేం చెప్పాను ముందు, గురుగీతని మీరు అధ్యయనం చేయాలి. సూర్యుడి యొక్క ఏడు కిరణాలు, సప్త ఋషులు, సప్త గ్రహాల, మన శరీరంలో ఉన్నటువంటి ఏడు కేంద్రాలు, ఇవన్నీ ఒకదాంతో ఒకటి నింపారు. మీ ఛానల్లో జేమిని టీవీ రావాలి అంటే జేమిని టీవీ ముందు అక్కడ ట్రాన్స్మిట్ అవ్వాలి. అది అక్కడ ట్రాన్స్మిట్ అయ్యాక ఇక్కడ రిసీవర్ ఉంటుంది. అక్కడ మధ్యన ఏదైనా ఒక కొండ అద్దె వచ్చిందనుకో, మళ్ళా మీకు బొమ్మ రాదు. అదంతా అయ్యాక మళ్ళా మీ ఇంట్లో టీవీ ఉండాలి, ప్లస్ ఆ టీవీ పనిచేస్తూ ఉండాలి. ఇంకా మన పూజలు మొత్తం ఎందుకు చేస్తున్నామని గుర్తుంచుకోండి. పూజ యొక్క ఉద్దేశం అది. ఏంటి పూజ యొక్క ఉద్దేశం? ముందు గురువు చెప్పిన విధానంలో, అది గురుగీత. గురువు చెప్పినటువంటి విధానంలో మీరు ఏ దేవతను ఉపాసన చేస్తారు అన్నది మీరు నిర్ణయించుకోండి. 3 కోటి దేవతలు ఉన్నారు మన భారతదేశంలో. 3 కోటి దేవతలకు పూజా వ్యవస్థ ఉంది. అంచేత ఏ దేవతనైనా మీరు పూజ చేసుకోవచ్చు. సార్, 3 కోటి దేవతల పేర్లు మనం చెప్పలేము ఇప్పుడు కండతా పెట్టి. మనమే కాదు, ఎవరు చెప్పలేడు. కానీ 3 కోటి దేవతల యొక్క పూజా విధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఋషి దగ్గర నుంచి వస్తుంది. ఋషులను పట్టుకోవటం నేర్చుకోండి. అంటే మీ గోత్రాలను అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ గోత్రాలను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే ఆ ఋషుల పేర్లు కూడా మనకి తెలియవు, వాళ్ళ జీవిత వ్యవస్థ మనకి తెలియదు. అంతేత మొట్టమొదట మనం చేయగలిగేది ఏంటి అంటే ఈ సప్త ఋషుల్ని పట్టుకోండి. మీరు పట్టుకుంటే లాభం ఏమవుతుంది అంటే మన గోత్రాలన్నీ కూడా ఏదో ఒక ఋషి నుంచి బయటకు వచ్చినవి. అంతేత అది ఈజీగా మనం తర్వాత ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు దానికి పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక విశేషమైనటువంటి పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ఆశ్రమం వాళ్ళు దాన్ని నోట్ చేసుకుని ఏం ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పండి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ, రేపు, ఎల్లుండి నేను చెప్పబోయేటటువంటి క్లాసులు మళ్ళీ రిపీట్ చేయను నేను. మీరు చేశారా లేదా, మీరు ఇలా చేస్తున్నారా లేదా అని నేను అడగను. ఇంత చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను నేను, మీరు ఏం చేసుకోవాలో చెప్తున్నాను నేను. తీవ్రమైనటువంటి సాధకులకి మొట్టమొదట గురుగీత అధ్యయనం చేయండి. 2వది ఏం చెప్పాను, ఆ గురుగీత ఏదో ఒక గురువు దగ్గరికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. దాన్ని గోత్రము అన్నాం, సప్త ఋషులు అన్నాం. అది మీకు అర్థం అవటానికి మన సౌర మండల వ్యవస్థలో 7 గ్రహాల ద్వారా వస్తుంది. సూర్యుడి యొక్క శక్తి మనకి డైరెక్ట్ గా వస్తే భరించలేం మనం. అంచేత సప్త ఋషులకి, సప్త గ్రహాలకి ఉన్నటువంటి లింక్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక ఏం చేయాలి, మీ శరీరంలో ఉన్నటువంటి 7 కేంద్రాలకి, దాన్నే మనం మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అంటాం. ఇది పట్టుకోండి. దీనికి మీరు ప్రణాళిక వేసుకోండి. 1 ఇయర్ కి చెప్తున్నాను నేను, అంచేత మీకు ఇప్పుడే నేనేం చెప్పేయటం లే, మీరు దీనికి ప్రణాళిక వేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటి, కనీసం స్పష్టంగా చెప్పేది గోత్రాలు, ఈ ఋషులు, ఈ సూర్యుడు యొక్క కిరణాల నుంచి ఇది రీసెర్చ్ సెంటర్ గా మారాలి. సహ్యాద్రి దత్తక్షేత్రము రీసెర్చ్ సెంటర్ గా మారాలి. మళ్ళీ నన్ను అడగండి ఎలా మారాలి అని. మీరు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గ్యారంటీగా నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ గోరుగోరామని అరటిపండు వచ్చి మీ నోట్లో కుక్కే ప్రయత్నం ఇంకా నేను చేయదలుచుకోలేదు. మీరు చాలా బాగా దీన్ని అరేంజ్ చేసుకోగలిగారు. మీరు ఈ క్యాంప్ని అరేంజ్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఈ క్యాంప్ గురు పూజ మహోత్సవాలు అంటే గురువుకు దండలు వేసేయటం కాదు, ఆ గురువు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని దానిని మీరు బయటికి తీసుకురావాలి. ఫస్ట్ స్టెప్ క్లియర్ గా అర్థమైందా మీకు? గురుగీత, గురుగీతలో చెప్పబడినటువంటి 7 రకాలైనటువంటి కిరణాలు, దాన్ని ఎలా ఎన్నుకుంటామంటే అందులో నిషిద్ధ గురువులని, బోధ గురువులని, రకరకాల గురువుల్ని గురుగీతలో చెప్తాడు. అది 7 రకాలు వస్తాయి. అది అదే సూర్యుడు యొక్క 7 కిరణాలు, అవే సప్త ఋషులు, అవే సప్త గ్రహాలు, అవే మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు. ఆ లింక్ తెలియాలి మీకు. దానికి మీరు ప్రణాళిక ఎలా వేసుకుంటారు, ఎందుకు ఈ క్లాస్ ఇప్పుడు తీసుకున్నాను అంటే, మళ్ళీ ఇంతమంది ఇన్ని ఊళ్ళ నుంచి ఇక్కడ ఇలాగే కలుసుకోరు. మీరు కలుసుకోగలరా మళ్ళీ ఎప్పుడో? 1 ఇయరో లేకపోతే 1/2 ఇయరో, మళ్ళీ అది కూడా మీరు చేసుకోవాలి. ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తాము, కలిసేవాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ఈనాడు ఈమెయిల్ మొబైల్లో కలవచ్చు. అంచేత కలవలేము అనేది ఒకప్పుడు మాట, ఇప్పుడు మీరు రోజు కలవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు రోజు మాట్లాడుకోవచ్చు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో కూడా. కానీ భౌతికంగా కలవటం అనేది కూడా ఒక ఆనందం కదా, దాన్ని ఆలోచించుకోండి. దానికి ఇవాళ కలిసినందుకు, దీనికి ప్రణాళికలో నాకు వేసి చూపించాలి. నాకు రేపు పొద్దున్న గురుగీతలో చదువుకుందాం అనుకుంటున్నామండి అంటే, నాకు ఖచ్చితంగా మీరు ఒక ప్రణాళిక ఇస్తే దాన్ని పాలిష్ చేసి నేను మీకు చెప్తాను నేను ఎలా చేసుకోవాలో. కానీ మీరు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. గురుగీత ఇంతమంతా మీ ఇష్టం, ఎలా చేస్తారు? మినిమం దగ్గర నుంచి మ్యాక్సిమం, మొత్తం మా జీవితాన్ని దీనికి అంకితం చేస్తాం అనేవాళ్ళు ఏం చేస్తారు? మాకంత టైం లేదండి, మేము రోజుకి 5 నిమిషాలు ఇవ్వగలం, లేకపోతే వారానికి ఆదివారం నాడు మాత్రమే మేము చదవగలం. ఓకే, కేటగరైజ్ అది మీరు చేశాక ఐ విల్ పాలిష్ ఇట్. ఇంకా రెండోది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భారతదేశము చాలా విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది, చాలా విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది. కరెక్ట్గా లభించినటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటే రాబోయే 4-5 సంవత్సరాలలో భారతదేశము మొత్తము ప్రపంచానికి జగద్గురువుగా మారవచ్చు. ఆ సత్తా దానికి ఉంది భారతదేశానికి, ఆ జ్ఞానము ఉంది భారతదేశానికి. కావాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని పట్టుకొని ఈ 4-5 సంవత్సరాల్లో నేర్చేసుకుంటే వాళ్ళు కాదు ప్రపంచాన్ని దున్నేస్తారు. వాళ్ళు సాయి దున్నుతుందడిగా ప్రపంచాన్ని. ఇప్పుడు ఏ ఊళ్ళో సాయి మందిరం లేదు, కానీ 1918 వరకు ఒక్క సాయి మందిరం కూడా లేదు. ఆయన 1918 చెలీనం వదిలేడు. అప్పుడు సాయి మందిరం ఉందా ఎక్కడైనా? లేదుగా. ఎక్కడ 1920 అనుకోండి, అంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడో లేదో తెలియదు, మిగతా దేవతల గురించి ఎవడో మాట్లాడటంలే, సాయి గురించి అందరూ మాట్లాడుతుంది. అర్థమైందా? అంటే ఒక్క వ్యక్తి కనుక కరెక్ట్గా జీవిస్తే ఆ వ్యక్తి ప్రపంచాన్ని దున్నేస్తాడు. ఆయన ఎలా జీవించాడో మనకు తెలుసు కదా. కావాల్సింది ఏంటి, ఆ జీవిత విధానం అర్థం చేసుకునేటటువంటి వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవాలి. సాయిని పూజించేవాళ్ళు కాదు, సాయిగా మేము కూడా మారిపోతాం. అలాంటి వ్యక్తులు 4-5 సంవత్సరాల్లో అలా మారిపోవచ్చు. సాయికి అయితే ఆయనే చెప్పుకున్నాడు 12 ఏళ్ళు పట్టింది నాకు నా గురువు దగ్గర నేర్చుకోవటం. ఆయనకి 12 ఏళ్ళు పడితే పట్టొచ్చు కాక మొదటిసారి కనుక, తర్వాత ఏముంది? అలాంటి సమూహాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 సమూహాలని మిమ్మల్ని తయారు చేయమని చెప్తున్నాను నేను. 1 సాయి, సత్యసాయి, డాట్ 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 ప్రేమ సాయి కూడా మీరు అవగాహన చేసుకోవాలి. సాయి తత్వాన్ని 4-5 సంవత్సరాలు కాచి వడబోసి మీరు నడుస్తూ ఉంటే సాయి నడుస్తున్నాడు అనేటటువంటి భక్తి మనుషులకి రావాలి. డాక్టర్ గారు వెళ్ళి స్టెతస్కోప్ వెళ్తూ ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తాం? ఒకసారి హాస్పిటల్లో వెళ్ళి చూడండి, కేర్ హాస్పిటల్లో. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, యాక్టర్స్ అందరూ. కానీ ఆయన మెళ్ళో స్టెటోస్కోప్ వేసుకో ఆ వ్యక్తి నడుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? పక్కకి తొలగి దారిస్తారు. ఎందుకు? జ్ఞానానికి ఇస్తున్నారు. ఆ జ్ఞానం నేను చెప్పేది అది. అది 4-5 ఏళ్లలో నేను నేర్చేసుకోవచ్చు. మనం 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం, 3 ఏళ్లలో నేర్చుకోలేకపోతే మార్చ్ సెప్టెంబర్ అన్నది ఆధ్యాత్మిక జగత్తులోనూ ఉంటుంది. సో నో ప్రాబ్లం. అంచేత 3 ఇయర్ టార్గెట్స్ పెట్టుకోండి. 5 గురువుల గురించి మనం నేర్చుకోవాలి. అందులో ఇక్కడ ఈ సహ్యాద్రి ఆశ్రమంలో శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి లాంటి వ్యక్తులు తయారవ్వాలి. వాళ్ళని పూజించేవాడు నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ దెమ్. వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. ఈ గురుసత్త మహోత్సవాలు నేను చెప్పేది ఎందుకంటే శ్రీరామ శర్మ ఆచార్య నాలాంటి వాళ్ళు తయారు కావాలి అని అడిగాడు తప్ప నన్ను పూజించేవాళ్ళు కావాలని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అడగలేదు. కానీ దానికి తీవ్రమైనటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు కావలేదు. మీకు ఏం వచ్చు అని నేను అడగటం లే. ఏబిసిడీల దగ్గర నుంచి మొదలు పెడదాం. ఏమీ రాని వస్తుంది మనుషులతో, ఏమీ రాని వాళ్ళని కూడా అసలు మాకేమి తెలియదండి. ఆయన పేరు కూడా తెలియదండి. అసలు మాకు స్పిరిచువలిజం అంటే ఏమి తెలియదండి. పర్వాలేదు, నువ్వు నేర్చుకుంటావనే కథలతో వస్తే చాలు. ఇది దేని కేంద్రం అని శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి లాంటి వ్యక్తులు ఇక్కడి నుంచి ఆవిర్భవించాలి. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో మీలో దమ్మున్నటువంటి వ్యక్తులు, మీలో అంటే మీరు మాత్రమే కాదు, మీరు మాత్రమే వినేసి ఇంటికి వెళ్ళిపోతే ఒప్పుకోలేను. ఇది అందరికీ తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కాదు, ప్రపంచం అంతటా తెలియాలి. ఇలాంటి సెంటర్ ఒకటి ఇక్కడ పెట్టబడి ఉన్నది. డైరెక్ట్గా చెప్పడమే, మేమేం భక్తులమేం కాదు, మేము శ్రీరామ శర్మ ఆచార్య భక్తులమేం కాదు, సాధిస్తాం ఆయన్ని, మేము కూడా ఆయన లాంటి వాళ్ళం అవుతాము. అలాంటి సెంటర్ మీరు ఇక్కడ ప్రస్తుతానికి ప్రయత్నించండి, దానికి ప్రణాళికలు వేసుకోండి. మీరు ఎందుకు మిమ్మల్ని వేసుకోమంటున్నాను నేను, మీరు వేస్తే మీకున్నటువంటి దాంతో స్టార్ట్ చేస్తారు అవగాహనతో. దాన్ని ఎలాగో నేను మర్చిస్తాను, దాన్ని వదలను నేనేమి. కానీ నా ప్రణాళికలు ఇవంతా ఇప్పుడు నేను చెప్తాను, ఇవంతా మీ ప్రణాళికలు కాదు కదా. కానీ ఈ ప్రణాళికలు ఎలా మొదలెట్టాలో మీరు నిర్ణయించుకోండి. ఇంకా 5 గురు ప్రణాళికల్లో ఇది ఎవరి సెంటరే? సహ్యాద్రి దత్తాలు, సాయి, సత్యసాయి, ప్రేమ సాయి కల్టీకి సెంటర్ వేటపాలెలో ఉన్నటువంటి మన నిత్యావతార దక్షక్షేత్రం అవ్వాలి. అది వాళ్ళకి చెప్పండి, ఇక్కడ వాళ్ళు ఉన్నట్టు లేరు ఇక్కడ ఎవరు, వాళ్ళకి చెప్పండి ఇలా మాస్టర్ ప్లాన్ వేసుకోమన్నారని. మీరు వేసేయచ్చు, మీరందరూ కూడా ప్లానర్స్ అనమాట, ప్లానింగ్ కమిటీ మెంబర్స్. అంచేత మొత్తం బడ్జెట్ అంతా మీరు వేసుకుని మీరు చెప్పండి మనుషులకి, ఇది గురువు గారు అడుగుతున్నారు, ఇది చేయమని అడుగుతున్నారు, మొదలెట్టండి అక్కడ. మళ్ళీ 2 రకాలుగా ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక్కడికే వచ్చి ఉండిపోయి మేము 1 నెల ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, తీవ్రంగా సాధన చేస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మరి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏదో కాస్త అలా టచ్లో ఉంటాం, కంప్యూటర్స్ అవి ఉన్నాయి కదా, ఈమెయిల్స్ అవి టచ్లో ఉంటాం. మళ్ళీ మాకు వీలున్నప్పుడు 4 రోజులకు వస్తాం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది అవుతారు. 3 సంవత్సరాలు వచ్చేసి ఉండిపోగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను గ్యారంటీ ఏం చేస్తానంటే 3 సంవత్సరాల తర్వాత నేను శ్రీరామ శర్మ ఆచార్యగా కనిపిస్తారు తప్ప మామూలు వ్యక్తులుగా కనిపించరు. ఉండిపోగలగాలి. రిటైర్ అయిపోయిన వాళ్ళు, తిండికి తిండి తినగలిగేటటువంటి వాళ్ళు, పర్వాలేదండి మా బంధువులు వాళ్ళు మాకు ఆ మాత్రం తిండి పెట్టగలరు అనుకునేవాళ్ళు వచ్చేసేయండి. ఎక్కడికి? శ్రీరామ శర్మ ఆచార్య భగవతీదేవి లెవెల్లో ఎదగాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. సాయి, సత్యసాయి, ప్రేమ సాయి లెవెల్లో వెళ్ళాలంటే మేటపాలెంలోకి రండి. కాదండి, సూర్యకిరణ విజ్ఞానాన్ని, గురుగీతని, దాన్ని నేను స్పష్టంగా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇన్ని మాకు తేడా లెక్కలేదు. నంబూరులో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చేసింది. ప్రస్తుతం నాకు కనిపిస్తున్న ఈ 3 యాక్టివిటీస్ లేవు, కానీ 3 కనీసం న్యూక్లియస్ ఉంది. మనం దాన్ని మలుచుకోవచ్చు. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ మొదట నేను చెప్పలేదు. ఎందుకంటే మూడు మాత్రం చాలా స్పష్టంగా మీకు ఉన్నాయి, మిగతావి మన ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మీరు ఆశ్రమాల్లోకి కాంటాక్ట్ చేసి మన ఐదుగురు గురువులది ఐదుగురు గురువుల్లో పేర్లు మీకు తెలుసు కదా, ఒకటి లారీ మాసియ, యోగానంద, అదొక గ్రూప్, మాస్టర్ సివివి బ్లావెట్స్కి, రామకృష్ణ పరమహంస శారదామాత, శ్రీ అరవిందో మదర్ మీద ఐదుగురు అయిపోయారు కదా. దీనికి ఐదు సెంటర్స్ మీరు చూడండి, ఈ ఐదు సెంటర్స్ లో మూడు సెంటర్స్ ఫిక్స్ అయిపోయాయి. సూర్యకిరణ విజ్ఞానము దానికి కావలసినటువంటి వాళ్ళు నంబూరుకి వెళ్తారు, గాయత్రి మంత్రము శ్రీరామ శర్మ ఆచార్య పంధాలు నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, సాయి తత్వము నేర్చుకునేటటువంటి వాళ్ళు వేటపాలనకి వెళ్తారు. అక్కడ మీరు చేయాల్సింది ఏంటి, వచ్చిన వాళ్ళకి వసతి ఉన్నదా లేదా, ప్లస్ రిజెక్ట్ టైం టేబుల్. ఇంకా అక్కడికి వచ్చాక ఆశ్రమంలోకి వచ్చాక మేము పడుకుంటామండి అది చేస్తామంటే ఏం కుదరదు. రెసిడెన్షియల్ కాలేజీలో పిల్లల్ని ఎందుకు చేరుస్తాం, ఇంట్లో చదవరు కనుక. అంతేత మన ఆశ్రమానికి వచ్చినటువంటి వాడికి పొద్దున్న 4:30 నుంచి రాత్రి 9:30 వరకు రిజెక్ట్ టైం టేబుల్ ఉండాలి. వాడికి ఊపిరి పీల్చుకోవటానికి కూడా మనం చెప్పినప్పుడే వాడు ఊపిరి పీల్చుకోవాలి, లేకపోతే కుదరదు. అలాంటి టైం టేబుల్ అయ్యింది. ఆ టైం టేబుల్కి అనుగుణంగా మేము నేర్చుకుంటాము అనేటటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళ ఓపిక, వాళ్ళ టైం బట్టి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉంటారు. అర్థమైందా? సంవత్సరం పాటు ఉంటాం, ఉంటారు. 2 నెలల పాటు ఉంటాము, ఉంటారు. లేదండి ఎండాకాలమే మాకు వీలవుతుంది, ఎండాకాలం వస్తూ ఉంటారు. అన్ని రకాల వాళ్ళని రానివ్వండి. తేడా ఏంటి, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది, ప్లానింగ్ వేసుకోవాల్సింది, ఒక టైం టేబుల్ వేసేయండి. మొదటి రోజు ఇది చెప్తాం, 2వ రోజు ఇది చెప్తాం, 3వ రోజు ఇది చెప్తాం, 4వ రోజు ఇది చెప్తాం. ఒకరోజు కోసం వచ్చిన వాడికి ఏం పాఠం చెప్తాం, మొదటి రోజు పాఠం చెప్తాం. వాడు వారం రోజుల తర్వాత వస్తాడు, వాడికి ఏం పాఠం చెప్తాం, 2వ రోజు పాఠం చెప్తాడు. ఓ సంవత్సరం తర్వాత వస్తాడు వాడు మళ్ళా ఒకరోజుకి, అప్పుడు ఏం చెప్తాం? అర్థమవుతుందా? అంచేత మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఒకరోజుకైనా రావచ్చు, సంవత్సరాలు తరబడి ఉండటానికైనా రావచ్చు. కానీ ఎప్పుడొచ్చినా కూడా క్రమబద్ధంగా మీకు పాఠాలు నేర్పబడతాయి. ఇంకేత మీకు కంగారు ఉండదు, అర్థం అవ్వదు అనేటటువంటి, ఎవడు ఎప్పుడు వచ్చినా వాడికి మళ్ళా మీరు ఒక సర్టిఫికేట్ ఏది ఇవ్వండి, ఇది ఒకరోజు అటెండ్ అయ్యాడు. అంచేత రేపు మళ్ళా ఎప్పుడో 4 రోజుల తర్వాత వాడు వచ్చాడు అనుకోండి, వాడికి 2వ రోజు పాఠం ఏం చెప్పబడుతుంది. ఇక్కడే 4 రోజులు ఉన్నాడు అనుకోండి ఒకడు, వాడికి ఏంటి, 4 రోజుల పాఠం వస్తుంది. అవగాహన అర్థమైందా? టైం టేబుల్ అలా వేసుకోండి, అలా డిస్కస్ చేసుకోండి. మీరు ఇక్కడ పడుకోవటానికి రాలేదు, పడుకోకండి, ఏం పర్వాలేదు, పడుకోకపోతే ఏమీ అవదు మీకు. అర్థమైందా? ఈ ప్రణాళిక వేయండి. ఐదుగురు గురువుల యొక్క ప్రణాళికలో ఇద్దరిదే ఆశ్రమాలు పేరు చెప్పాను నేను, నంబూరుదే ఆ ఐదుగురు ప్రణాళికలో లేదు. అక్కడ ఏముంది, అక్కడ సూర్యుడి యొక్క విజ్ఞానం ఉంది. అంతేకాదు అది పెట్టండి పేరు, అక్కడ సూర్య విజ్ఞానం నేర్చుకుంటారు మీరు. ఇంకా మిగతా ముగ్గురు గురు సత్తా ఎక్కడ మీరు పెట్టగలరో ఆలోచించుకోండి, ఏ ఆశ్రమంలో పెట్టగలం. మన ఆశ్రమాల్లో పాత వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటే, బాబు మాస్టర్ ఇది అడిగారు ఇలా చేయమన్నారు, మనం అది చేసుకోగలమా అంటే వాళ్ళకు కూడా మీరు టైం టేబుల్ రెడీ చేసి ఇవ్వండి. అంతే తప్ప పేర్లు మారుతాయి అంతే గురువులది. టైం టేబుల్లో పెద్ద తేడా మొదటి రోజుల్లో, మొదటి 2-3 నెలల్లో పెద్ద తేడా నేను రావు. ఆహార నియమాలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఇవేగా మొదట వచ్చేవి. అంచేత ఏం ప్రాబ్లం ఏం లేదు మొదట. అంతవరకు మీరు ప్రణాళిక వేసేయండి, గురుగీత, సూర్యకిరణాలు, 7 ఋషులు, 7 గ్రహాలు, మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు సబ్జెక్టుగా మీరు ఎలా చదువుతారు. ఆశ్రమ వ్యవస్థకి అర్థమైంది కదా. ఇదంతా కాకుండా భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి నియతి ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రణాళిక అంతా దాని గురించే. నా ఆవేదన మీకు చెప్తున్నాను, మీరు ఎలా సహాయపడగలరో నాకు చెప్పండి. భారతదేశము స్వతంత్రం అవటానికి భారత స్వతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్న వాళ్ళు ఎవరు కారణం కాదు, నేనే కారణము. ఎవరు కారణం? నేను అరవిందో అన్నాను. నేనే అంటే భలే చెప్పారే కృష్ణుడు చెప్తాడు అరవిందోకి జైల్లో, భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది కానీ భారతదేశానికి స్వాతంత్రం రావటానికి కారణం ఏమిటి అంటే నేను భారతదేశం స్వతంత్రం అవ్వాలని నిర్ణయించుకున్నాను. కృష్ణుడు నిర్ణయించుకున్నాడు, కృష్ణం ముందే జగద్గురు. ఆ నిర్ణయం వల్ల ఇంతమంది కదిలేదు, ఇంతవరకు బాగానే ఉంది, చిన్న లొసు వచ్చింది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆగస్టు 1947 భారతదేశం స్వాతంత్రం అయింది నా దృష్టిలో అవలేదు. అవలేదు భారతదేశం స్వతంత్రం, ఎందుకంటే రెండు అంగాలు పోయాయి. భారతదేశము పాకిస్తాన్ రెండు భాగాలుగా మారిపోయింది. భారతదేశ స్వాతంత్రం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఎలా చూశారు? ఒక తల్లిగా చూశారు. భారత్ మాతాకి జై, భవానీ మందిర్ అని, భవానీ మాత పూజగా భారతదేశ స్వాతంత్రాన్ని అరవిందో మార్చాడు. చాలా మందికి ఆ భవానీ మాత పూజ తెలియదు. భవానీ మందిర్లను పెట్టాడు ఆయన. అమ్మ మీద ఎవరైనా దురాక్రమణ చేస్తే, అమ్మని హింసిస్తూ ఉంటే చావ ఉన్నటువంటి పిల్లవాడు ఎదురు తిరుగుతాడు. మీరు ఎదురు తిరగండి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురండి అన్నాడు అరవిందో. బాగానే ఉంది కానీ స్వాతంత్రం అయితే వచ్చింది కానీ రెండు చేతులు పోయాయి. మరి అలాంటి అమ్మ మనకు అవసరమా? దానికోసమా మనం ఇంత కష్టపడ్డాం? సంపూర్ణ భారతదేశం కావాలి, ముక్కలు ఉండకూడదు, కలిసిపోవాలి. వేరైపోవటం కాదు, దెబ్బలాడేసుకోవటం కాదు, కలిసిపోవాలి. కబీర్ దాస్ దగ్గర నుంచి అందరూ చెప్పేది అదే, ఇన్ని మతాలు మనకి అక్కర్లేదు. ఇప్పుడు నిన్న సూర్యకిరణ విజ్ఞానం అది చేసి ఏ దేవతని ఎలా పూజించాలి అంటే మతమే ఉంది అక్కడ, అక్కడ సైన్స్ ఉంది, అక్కడ మతాలు ఏం లేవు. అక్కడ ఇలా చేస్తే ఈ ఫలితాలు వస్తాయి. ఇటువంటి భారతదేశాన్ని మనం తయారు చేసుకోవాలి. కానీ ఇటువంటి భారతదేశము మనది మాత్రమే కాకూడదు. ఇంకా ఏమవ్వాలి? ఈ విశ్వం అంతా ఒకటైపోవాలి, ప్రపంచం అంతా ఒకటైపోయి ఇప్పుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు వేరువేరు రాష్ట్రాలు ఉన్నాయి కానీ శాసన కేంద్రంలో ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. అలాగా ఈ మొత్తము విశ్వ వ్యవస్థ యొక్క పాలన భారతదేశం నుంచి స్టార్ట్ అవ్వాలి. విశ్వ వ్యవస్థ అన్నారు నేను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని ఆర్తలు ఇచ్చుకోవటం కాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవడు? సాయి అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఈ భారతదేశాన్ని, పృథ్వీ గ్రహాన్ని చూస్తున్నాడా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఏం చేయాలి ఆయన? మరి ఆ కాన్సెప్ట్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది? భారతదేశం జగద్గురు పీఠం ఎక్కుతుంది అంటే ప్రపంచాన్నే కాదు, పృథ్వీ గ్రహాన్నే కాదు, మొత్తం ఈ సృష్టి వ్యవస్థని కంట్రోల్ చేయాలి. పూర్వకాలంలో అయితే నాగలోకము, సింపురుష లోకము, గంధర్వ లోకము, ఈ ఋషులు మూడు లోకాలకి వెళ్ళి వచ్చేస్తూ ఉండేవారు. మనం కూడా అలా చేయగలము. అలాంటి భారతదేశం కావాలి, అలాంటి విద్య ఉన్నటువంటి భారతదేశం కావాలి. అలాంటి విద్య ఉన్నటువంటి భారతదేశం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే భారతదేశం యొక్క ఈ ముక్కలు పోవాలి. ఖండితమైనటువంటి భారతదేశం ఉండకూడదు, కలిసిపోవాలి అందరం కూడా. ఇప్పుడు మనం కలిసిపోయాం, శాసకులు కలవలేకపోతున్నారంటే మనకేమైనా ఉందా? భేదభావాలు ఉన్నాయా? మనం ఏం దెబ్బలాడేసి కొట్టేస్తావు నేను వచ్చిస్తే ఏ మతం అని? నీ పూజ నువ్వు చేసుకుంటావు, నా పూజ నేను చేసుకుంటావు, బయట అందరం కలిసి జీవిస్తున్నాం కదా. కుటుంబంలో ఉంటుంది పొలిటీషియన్, ఇంకేదో పొలిటీషియన్స్ దొరికి మనం వెళ్ళవద్దు. ఈ అఖండమైనటువంటి భారతదేశాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి అంటే తపశ్చర్యలు చేయాలి. మనం అరవిందో చేసినటువంటి తపస్సు అక్కడ ఆగింది. 1950 భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వస్తుంది అని అరవిందో చెప్పాడు. సంపూర్ణ స్వాతంత్రం అంటే ఇప్పుడు అర్థమైంది కదా నా ఉద్దేశం ఏంటో? ఉండద్దు ఇన్ని ముక్కలు, ఇన్ని మతాలు వద్దు మనకి. మనం అందరం కూడా కలిసి ఒక విశ్వ వ్యవస్థను శాసించగలిగేటటువంటి వ్యక్తులుగా మారేటటువంటి సెంటర్గా మారుదాం మనం. ఆ సెంటర్ గా మారటానికి 1947 లో రేడియోలో స్పీచ్ ఇస్తూ అరవిందో చెప్పాడు, దిస్ మస్ట్ గో. ఏది పోవాలి? ఈ ఖండితం పోవాలి, కలిసిపోవాలి. అందరూ ప్రేమగా ఆనందంగా కలిసి ఒక కామన్ గోల్కి మనం వెళ్ళగలగాలి. ఎన్ని ఏళ్ళు పడుతుంది అని అడిగారు. ఎన్ని ఏళ్ళు పడుతున్నాయి? సంవత్సరం, 2 సంవత్సరాలు చాలు అన్నారు. 1 సంవత్సరం అయింది 48, 2 సంవత్సరం అయింది 49, 3 సంవత్సరం లాభం లేదు, ఇంకా శక్తి సరిపోవటం లేదు, నేను సూచన గతిలోకి వెళ్ళి తపస్సు చేయాలి అని అరవిందో శరీరం వదిలివేశాడు. సరిపోలేదు, మీరు చాలా జాగ్రత్తగా, అరవిందో సొసైటీ వాళ్ళు, గ్రూప్ వాళ్ళు చదవండి అరవిందో యొక్క అంతిమ క్షణాలు ఎలా వచ్చింది ఆ పరిస్థితి. అది మీ బాధ్యత, అది చదివాక మీరు చెప్పండి. అందరు శరీరాన్ని వదిలివేశాడు. మదర్ చూసిందప్పుడు, చూసాక మందులు వేయకండి, హీ హాజ్ డిసైడెడ్ టు గో. ఆయన నిర్ణయించుకున్నాడు వెళ్ళిపోతానని, ఇంకా నువ్వు మందులు వేసినా అదేం లాభం ఉండదు అని. మదర్ అరవిందోని అలా అనగలిగితే ఆమె హృదయం ఎంత ముక్కలై ఉంటుందో, ఆ దివ్య ప్రేమ అనుభూతి ఉన్న వాళ్ళకి మీకు తెలియాలి తప్ప మనకి తెలియదు. మన ప్రేమలన్నీ ఏంటంటే, అయ్యో ఈయన వెళ్ళిపోతున్నాడు, ఆశ ఆవిడించాడు, అయ్యో రాశాడో లేదో వెళ్దామా, పోనీ ఇప్పుడైనా పిలుచుకొచ్చేద్దామా అనే తప్ప ఆయన చస్తున్నాడని ఏడుకోవలసింది. మదర్ అలాంటిది కాదు. అరవిందోని చూడనప్పుడే గురువుగా ఎంచుకుంది. అలాంటి ఆవిడ చాలా క్యాజువల్ గా ఏం చెప్పింది అంటే, ఈయన శరీరం వదిలేయబోతుందని ఇంకా మందులు ఇవ్వకండి, ఆయన బతికించడానికి, శరీరాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయకండి. సరే 1950లో ఆయన శరీరం వదిలేశాడు. ఎందుకు వదిలేడు నీకు అర్థమై ఉంటుంది కదా, ఎందుకు వదిలుంటాడు? ఈ భారతదేశం ఖండితమైనటువంటి భారతదేశం అఖండ భారతంగా మారి విశ్వ వ్యవస్థకి ఇది కేంద్రం అవ్వాలి. విశ్వ వ్యవస్థకి బుద్ధిగ్రహం ఎంత, బుద్ధిగ్రహం కాదు నేను మాట్లాడేది, విశ్వ వ్యవస్థకి. లలితా సహస్రనామాలు అది చదువుతా ఉంటే మనం ఏమని చదువుతాం, గౌరీ కోటి చదువుతాన, కోట్లాది కోట్ల మందికి దేవతలు వాళ్ళు అందరూ వచ్చి లలితాదేవి ముందు ఆరాధిస్తున్నారు, ఆ భవానీ మాత ముందు ఆరాధిస్తున్నారు, ఆ దుర్గా మాత ముందు ఆరాధిస్తున్నారు అని కదా మనం చదువుతాం. దుర్గా సప్తశతిలో ఏముంది, దేవతలందరూ వచ్చి శక్తి రూపంలో ఆకృతి దాల్చుకుంది దుర్గాదేవి. ఆ ప్రయత్నం చేయటానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 1960లో వెళ్ళాడు ఆయన. లెక్కలరావు నాకు 55 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో జరిగిపోతుంది అని అనుకున్న పని 55 ఏళ్ళు ఎందుకైంది అంటే, ఆయనకి లెక్క పెట్టడం రాదా నాలాగా, ఎందుకైంది అంటే ఆయన ఎందుకు వెళ్ళాడో ఆవిడకి తెలియదు. ఆ దృష్టికోణంతో మనం ఆలోచించటం లేదు భారతదేశపు యొక్క భవితవ్యతను. దృష్టి అర్థమవుతే దానికి మనం చేస్తాం. అంచేత ఈ సంక్రాంతి వెళ్ళిపోయాక, మకర సంక్రాంతి వెళ్ళిపోయాక విశిష్టమైనటువంటి సాధనలు ఎవరైనా చేయదలుచుకుంటే నాతో పాటు కలిసి చేయవచ్చు. దానికి కూడా మళ్ళా ఇందాక నేను చెప్పిందే, వచ్చి గ్రేడెడ్ సిస్టంలో 1 మంత్ కంటే తక్కువ ఉంటే లాభం లేదు. ఇంకేంటి, ఇది తీవ్రమైనటువంటి తపస్సు కనుక అసత్యాన్ని, ఆ సత్య శక్తిని దింపాలి మనం. దింపాక అది ఏం చేస్తుంది? నువ్వు నేను చేసేది కాదు, చేసేదేదో అదే చేస్తుంది. మనం ఏం చేయకలే ఆ సత్యాన్ని దింపగలిగితే ఆ తపశక్తి. పూర్వకాలంలో ఆ ఋషులు అది చేసేటటువంటి తపస్సును మీరు నాతో పాటు కలిసి చేయదలుచుకోండి. ఓ ప్రణాళికగా 4 రోజుల పాటు మీరు నాతో ఉండాలి. ఉన్నప్పుడు మీకు ఆ 4 రోజులకి మీరు చేయవలసినటువంటి బాధ్యత నేను చెప్తాను. ఎందుకంటే అరవిందో శ్రీరామ శర్మ ఆచార్య ఒక నూతన తపస్సు చేసుకునే విధానానికి ద్వారాలు తెచ్చారు, సామూహిక తపస్సు. పూర్వకాలంలో ఏంటి అంటే, ఒకడు తపస్సు చేసేవాడు, తపస్సిద్ధి అంతా అయిన తర్వాత వాడు బయటకు వచ్చి చెప్పాడు, మలయాళ స్వామి వీళ్ళు అందరూ అంత మహనీయులు. కానీ వాళ్ళు తపస్సు పూర్తి చేసుకుని ఆ తపస్సిద్ధి పొందిన తర్వాత ప్రపంచానికి ఉపయోగపడ్డారు. గురువులు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు సామూహికంగా చేయండి. ఇప్పుడు బృహత్ప్రణాళిక, ఒక భారతదేశం ఒక వ్యక్తి కాదు, మొత్తము విశ్వానికి ఇది కేంద్రం అవ్వాలి అంటే ఒక వ్యక్తి తపస్సుతో అవ్వదు, సామూహిక తపస్సులు కావాలి. కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మల పాటు సామూహిక తపస్సులు జరగాలి. అది తర్వాత మనం ఆలోచిద్దాం, మన తపస్సు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, మనం చేస్తున్నటువంటి తపస్సు అర్థయుక్తం అయిందా లేదా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్ లోపల భారతదేశము సంపూర్ణ భారతదేశంగా మారిపోవాలి. మారిపోతే మన తపస్సు కరెక్ట్ లైన్ లో ఉన్నట్టు. ఆ సంకల్పంతో రాగలిగేటటువంటి వాళ్ళు రండి. అంతేకా నెక్స్ట్ ఇయర్ మొత్తము కూడా నేను దాంట్లో బిజీగా ఉంటా. మీరు టైం టేబుల్ వేసుకోమనేది అందుకు. ఆ బిజీ టైం టేబుల్లో కూడా మీకు ఇది చెప్పడానికి నేను రెడీ. కండిషన్ ఏంటంటే మీరు సీరియస్గా ప్లాన్ చేసుకోగలిగితే. కానీ నా మెయిన్ గోల్ చెప్పాను కదా, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల పాకిస్తాన్లో అన్ని ఉండకూడదు, ఇన్ని మతాలు ఉండకూడదు. నా శక్తితో అవుతుంది, నా గురువుల యొక్క శక్తితో అవుతుంది. నాకు నమ్మకం ఏంటి అంటే వాళ్ళు తయారు చేసి పెట్టారు ఆ శక్తిని. ట్రస్ట్ ఫామ్ చేస్తాం మనం, 500 కోట్ల రూపాయలు ఉంటాయి ఫోర్డ్ ఫౌండేషన్ అని పేరు విని ఉంటారు మీరు. డాలర్స్ కోట్లాది డాలర్స్ ఇస్తుంది. కానీ ఆ ట్రస్ట్ చెప్పిన పళ్ళకే ఇస్తుంది తప్ప నేను ఇల్లు కట్టుకుంటానండి మీరు కాస్త ఇవ్వండి అంటే ఇవ్వదు. అలాగే గురువుల యొక్క ఈ తపశ్శక్తి, అరవిందో యొక్క తపశ్శక్తి, శీలాశర్మ ఆచార్య యొక్క తపశ్శక్తి కేవలము భారతదేశాన్ని ఆ జగద్గురు లెవెల్లో తీసుకురావటానికి ఉన్నది. దాంట్లో నాతో పాటు సహకరించగలిగేటటువంటి వ్యక్తులు నాకు కావాలి, కనీసం 24 కావాలి సిద్ధికి. 24 రాకపోయినా నేను మొదలు చేసుకుంటాను. నేను ముందే చెప్పాను కదా ఎవరికోసం నేను ఆగదలుచుకోలేదు ఈసారి. కానీ 24 మాత్రం కావాలి. కానీ ఆ 24 వచ్చాక మాస్టారు మరి మాకు భోజనం ఎట్టా నాకు తెలీదు, మాకు బట్టలు ఎట్టా నాకు తెలీదు. దాని వ్యవస్థ అంతా మీరు చూసుకోవాలి. ప్లస్ ఎక్కడ ఇంతవరకు నాకు ఒక స్పష్టమైనటువంటి ప్లేస్ ఎవరు ఇవ్వలేదు. నాకు కావాల్సినటువంటి ప్లేస్ ఎలా ఉండాలని చెప్పాను, ప్రవహిస్తున్న నది ఉండాలి, చెట్లు బాగా ఉండాలి, బాగా చెట్లు ఉండాలి, బాగా పెరిగినటువంటి చెట్లు ఉండాలి, ప్రవహిస్తున్నటువంటి నది ఉండాలి. 24 కూర్చుని సాధన చేసుకోవడానికి తగిన స్థలం ఉంటే చాలు. ఈ గదిలో ఎంతమంది పడతారు? 24 పట్ల ఇంత స్థలం ఉంటే చాలు. కానీ అది నది ఒడ్డున ఉండాలి, పెద్ద పెద్ద మామూలు ఉండాలి. ఇవన్నీ లేదు. నేను నా దగ్గర కూర్చొని చేసుకుంటాను అందులో. ఇంతటా ఇదంతా ఏంటి గ్రూప్ సాధనకి మేము కూడా కలిసి చేస్తాం మాస్టారు అంటే మీరు దీన్ని వెతికి పెట్టండి. నేనే మిమ్మల్ని అడుక్కోవడం లేదు. చాలా స్పష్టంగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సంక్రాంతి అయిపోగానే నేను ఆ తపస్సులోకి వెళ్ళిపోతా. కానీ ఆ తపస్సు చేసేటటువంటి విధానం చాలా విచిత్రంగా ఉంటుంది కనుక చేస్తున్నానో లేదో కూడా మీకు తెలియదు. నాతో పాటు చేసే వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకి అది ఆ స్థాయి ఉంటే వాళ్ళు నా అలాగే చేయొచ్చు. లేకపోతే 4 రోజుల పాటు ఎంతో ఉంటాం. 4 రోజుల కంటే తక్కువ ఉంటే ఈ సాధనకి రాకండి. 4 రోజుల పాటు వచ్చి వెళ్ళిపోవచ్చు, మీరు మళ్ళీ రావక్కర్లే. మీరు చేసే ఇప్పుడు గోడ కట్టాలి, ఆ గోడ కట్టి వెళ్ళిపోతారు మీరు. దాని తర్వాత మళ్ళీ మీరు ఈ సాధనకి రావక్కర్లే, ఇంకోటి వచ్చి ఆ మిగతా గోడ కట్టచ్చు. కానీ ఒక వ్యక్తి ఎంతవరకు గోడలు కట్టబడ్డాయి, ఇంకా ఎంత గోడలు కట్టాలి అని చెప్పేవాడు ఒకడు ఉండాలి. అది నేను చూసుకుంటా ఆ బాధ్యత. మీకు మాత్రము ఏంటి ఛాన్స్ నేను చెప్పేది, 1 నెల రోజుల పాటు మీరు వచ్చి తూచా తప్పకుండా చెప్పిన సాధనలు చెప్పినట్టు చేయగలగాలి. దానికి ఆహార నియమాలు అవి 6 నెలల బట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒళ్ళు లొంగుతుంది, లేకపోతే ఒళ్ళు లొంగదు. ఎంతటి సంకల్ప పత్రాలు ఒక వెల్లువలాగా నేను చేసింది ఎందుకంటే రేపు నేను ఇది మీరు 10 మందికి చెప్పినప్పుడు ఆల్రెడీ చాలామంది లైన్లో ఉన్నారు, రాగలుగుతారు వాళ్ళు. ఈ తపస్సు, ఈ తపస్సుకి మనం ఎక్కడ ఎలాగా అనే దానికి నేను నిర్ణయం చేసుకున్నాను. నేను ఒంగోలులో నా గదిలో కూర్చుని ఉంటాను. కానీ ఒంగోలులో నా గదిలో కూర్చున్నప్పుడు నాతో పాటు తపస్సు చేస్తానంటే నేను ఒప్పుకోను. సామూహిక తపస్సు చేయాలి అంటే ఇంకా సామూహికమైనటువంటి ఏర్పాట్లు ఉండాల్సిందే. ఖచ్చితంగా ప్రవహించేటటువంటి నీరు ఉండాలి, చెట్లు ఉండాలి. ఉండవండి మాస్టారు మేమేం చేస్తాం చెప్పే కదా, నాదంతా కన్సిస్టెన్సీకి అలవాటే. ఏ డాబా మీదైనా మీరు 1 సంవత్సరం పాటు పండాలు వేసేసి అర్థం లేదు. కానీ ఆ వాతావరణం మాత్రం మనం సృష్టించలేకపోతే భారతదేశంలో శాతకాలేదు. కనుక మేము ఎక్కడో పండాలు వేసుకుని చేసామన్నారనుకో, మీ ఉద్దేశంలో వస్తుందా శక్తి కిందకి? ఓ స్థలాన్ని సమకూర్చుకోలేని వాడు భారతదేశానికి ఏం చేయగలడు అని చెప్పి వ్యాఖ్యలు మాత్రం వేయకండి. కన్సెషన్స్ నేను ఇస్తే ఇవ్వచ్చు కాబట్టి అది వేరే విషయం. మీరు మాత్రం వ్యాఖ్యలు వేయకండి. ఎప్పటి లోపల కావాలి ఆ స్థలం? సంక్రాంతికి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి మీరందరూ ఇంకో రకంగా సహాయపడగలరు, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారతదేశ సంస్కృతికి ఆవుకి చాలా దగ్గర సంబంధం ఉంది. సంస్కృతి గురించి నేను మాట్లాడుతున్నాను, మతం గురించి నేను మాట్లాడటం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హిందూ మతం గురించి నేను మాట్లాడటమే లేదు అసలు. నేను ఒక వైజ్ఞానికమైనటువంటి ధర్మం గురించి మాట్లాడుతున్నాను, అందులో ఆవు యొక్క ఉపయోగం గురించి మాట్లాడుతున్నాను. కృష్ణుడి దగ్గర నుంచి, ఋషుల యొక్క ఆశ్రమాల దగ్గర నుంచి మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి, అన్ని చోట్ల ఆవులు ఉంటాయి. ప్లస్ ఈ ఆధ్యాత్మిక శక్తి మీలోకి రావాలి అంటే ఆవుల మంద ఉండాలి. సత్యకామ జాబాలి కథ ఒకటి వస్తుంది మనకి ఉపనిషత్తులో. కులమో గోత్రమో తెలియనటువంటి ఒక చిన్న పిల్లవాడు, వాడి తండ్రి ఎవడో కూడా వాడికి తెలియదు, వాడికి చదువుకోవాలని ఉంటుంది. చదువుకోవాలని ఉంటుంది, తల్లిని అడుగుతాడు, నేనేం చేస్తాను నువ్వు వెళ్ళు ఋషి దగ్గరికి, ఆయన చదువు చెప్తానంటే చదువు చదువుకోండి వెళ్తాడు. నాకు చదువుకోవాలని ఉంది, నాకు విద్య నేర్పుతారా, మీ తల్లి ఎవరు జాబాలి, మీ తండ్రి ఎవరు తెలియదు కనుకురా, అమ్మ దగ్గరికి వెళ్తాడు, నాకు తెలియదు అమ్మ మీ తండ్రి ఎవరు, అదే వచ్చి చెప్తాడు. అంత ధైర్యంగా నువ్వు సత్యాన్ని చెప్పావు కనుక నువ్వు నా ఆశ్రమంలోకి వచ్చి వచ్చాక ఏం చేశాడు, రెండో రోజు 400 ఆవులు ఇచ్చాడు. ఇచ్చి వీటిని తోలికెళ్ళు, 1000 ఆవులు అయ్యాక మళ్ళా రా నా దగ్గరికి, అంతకంటే ముందు నా దగ్గరికి రావక్కర్లేదు, 400 ఆవులు ఇచ్చేసాడు. సరే ఆవుల మీద నువ్వు సంపాదించుకో, తిరుగు తాగు, దాన్ని పోషించు. 400 ఆవులు ఉంటే తినడానికి అభ్యంతరం ఏముండదు కదా, కావలసినంత డబ్బులు వస్తాయి. అందులో ఆ కాలంలో మిల్లిగా ఎన్నాళ్ళు పట్టిందో తెలియదు కానీ ఒకరోజు ఒక ఎద్దు వచ్చింది సుచకామని దగ్గరికి. కొన్ని సంవత్సరాలు అయిపోయాక 1000 అయిపోయాం మేము, ఇంకా నువ్వు గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి. ఆ గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఈ ఆవులన్నీ అడవిలో ఎక్కడికో తీసుకుపోయాడు. మళ్ళా గురువు గారి ఆశ్రమానికి రావాలంటే 4 ప్రయాణం. మొదటి రోజు రాత్రి ఒక హంస వచ్చి ఒక వాక్యం ఒక పదం చెప్తుంది. రెండవ రోజు రాత్రి నదిలో ఒక ఎద్దు వచ్చి ఒక పదం చెప్తుంది. మూడవ రోజు రాత్రి అగ్ని వచ్చి ఒక పదం చెప్తుంది. 4వ రోజు జలకుక్కుటం వచ్చి ఒక పదం చెప్తుంది. బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. ఈ లోపల 4 ప్రయాణం అయిపోయింది కదా, ఋషి దగ్గరికి వచ్చి ఇదిగో మీరు చెప్పినట్టు 400 ఆవుల్ని నేను 1000 ఆవుల్ని చేశాను. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం వచ్చేసింది కదయ్యా నీకంటే, వచ్చేసింది ఆయన గురువు లేకుండా జ్ఞానం ఫలించదు కనుక మీరు మళ్ళీ అవంతా చెప్పండి అంటే అవంతా అతని చెప్పి చేస్తాడు. ఎందుకు ఇది చెప్పాను, ఆధ్యాత్మిక విద్య రావాలి అంటే ఆవు యొక్క ఉనికి చాలా అవసరము. ఆవు యొక్క ఉనికి లేకుండా ఆధ్యాత్మికతలు ముందుకు వెళ్ళలేము కనుక మన దేశం అయినా ఏడుస్తుంది. ఇన్ని దేవాలయాలున్నా అది ఉన్నా కూడా గో సేవ లేదు కనుక, గోవుని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం కనుక ఇలాంటి దరిద్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్లస్ యజ్ఞ విధానము భారతీయ ఆధ్యాత్మికతలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆ యజ్ఞానికి మళ్ళా మనకి ఆవు నెయ్యి కావాలి, ఆవు పేడ కావాలి, ప్లస్ గోమూత్రము. సాధారణంగా మిగతా జంతువుల యొక్క మూత్రము మయము అసహించుకుంటాం మనం, ఉపయోగపడం. కానీ తమాషా ఏంటి అంటే ఆవు యొక్క మూత్రము మయము రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చర్మ రోగాలకి గోమూత్రం రాసుకుంటే తగ్గిపోతుంది. తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి దొల్లి, గోమూత్రం రోజు రాసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది. రాసు చూడండి, ఆయుర్వేదంలో చెప్పబడింది. పంటి దెబ్బలు ఉన్నాయి, ఒక ఏమంటారు దీన్ని దోషాలు, గోమూత్రం నోట్లో కుక్కలు పెట్టి ఉంచుకుని కసేపు ఉంచుకుని ఉన్నేసేయండి, 2 3 నిమిషాలు పంటి దెబ్బలు అన్నీ పోతాయి, తయారీ అన్ని పోతాయి. ఆయుర్వేదంలో చెప్పబడినటువంటిది. ప్లస్ మన గురుదేవులు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే గోసేవ మంది అయ్యాడు అందని మనకు గుర్తుండేటదే. గోసేవ దిలీపుడు కూడా చేశాడు. దిలీపుడు ఎవరు? దిలీప్ కుమార్ హీరో. ఆ దిలీప్ కాదు, ఇక్ష్వాకు వంశానికి రాజు, సూర్యవంశపు రాజు, ఆయనకి పిల్లలు. వశిష్ఠ మహర్షి లాంటి మహర్షి ఉంటే కూడా ఆయనకి పిల్లలు లేదు. పిల్లలు కావాలి, ఏం చేయాలి? గురుగీతలో గురువు ఒక మాట చెప్తాడు, బ్రహ్మ రాతను ముగ్గురు మార్చగలరు. బ్రహ్మ కదా మనకి రాత రాస్తాడు, నువ్వు ఇలా బతుకు, నువ్వు ఇలా బతుకు, నువ్వు ఇలా బతుకు అని. అందుకే బ్రహ్మరాతను నువ్వు మార్చుకోవాలి అంటే ముగ్గురే నీకు సహాయం చేయగలరు. మొట్టమొదటివాడు విష్ణువు, విష్ణువుని పూజ చేసుకొని విష్ణువుని ప్రత్యక్షం చేసుకో. రెండోది శివుడు. ఇవి రెండు చేయలేనటువంటి వాడు ఆవుకి శరణగతిక. ఆవు దగ్గర కనుక వెళ్ళి ఆవుకి చెప్పుకుంటే నీ ప్రారంభం పోతుంది. అతను దిలీపుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవు దగ్గరికి వెళ్తాడు, నందిని అనే ఆవుకి. ఆవుకు ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడు, ఆవుకి పెట్టేకి తినేవాడు. పూర్తి సేవ ఇంకా ఆవుకి దురదలు రాకుండా అది రాకుండా స్నానాలు చేయించడం అంత ఇలా 21 రోజులు చేశాడు. రఘు పుట్టాడు. రఘువంశం అని సూర్యవంశం మాట మర్చిపోయి చివరికి ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అయిపోయిందంటే అది రఘువంశం అయిపోయింది. అంటే ఆవు దగ్గరగా ఉండటం నేర్చుకోండి. ఆవుకి ఎంత దూరం అయిపోయామో చూసుకోండి. భారతీయులు మరి ఆవుకి దూరం అవుతే అవుతుంది, ఇలాగే అవుతుంది. మనస్సులు మారవు, ఎందుకంటే మనం చేత కాదు. ఆ ఆవు మన మనస్సుని భగవంతుడి వైపు ప్రేరేపిస్తుంది. అంతేత శ్రీరామ శర్మ ఆచార్య ఆ గాయత్రి మంత్రం ఆయన ఎందుకు పలికింది అంటే, కపిల ఆవు ఒక ఆవుకి రోజుకి ఒక గుప్పెడు బార్లీ గింజలు పెట్టాడు. ఆయన పెట్టాక పేడ వేస్తే ఆ పేడ కడిగేసి గో సంస్కారితమైనటువంటి గోమయముతో సంస్కారితమైనటువంటి ఆ పేడని కడిగేసి అందులో ఉన్నటువంటి బార్లీ గింజలు ఎండ పెట్టుకుని దాన్ని పిండి చేసుకుని రొట్టిగా తినేవాడు. ఆ ఆవు యొక్క పెరుగుతోనే మజ్జిగ తీసుకుని తాగేవాడు. గోసాధన 24 సంవత్సరాలు చేశాడు ఆయన. అప్పుడు అంత గొప్పవాడే ఆయనకి అది తప్పదు అంటే మనకేం చేస్తాం? ఇంకా గోసేవ, గోసేవకి మీరు ఏ విధమైనటువంటి పనులు చేయగలరు, ఎలా చేయగలం మనం? మనం యజ్ఞాలు ఎప్పుడైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా యజ్ఞం దగ్గర ఒక ఆవు ఉండేటట్టు చూసుకోగలమా? లేదా మనం రోడ్డు మీద బయటికి వెళ్తూ ఉంటే ఆవు మనకి ఎదురొస్తూ ఉంటే ఆవు ఎప్పుడు కూడా మనకి కుడి వైపున ఉండాలి. అలాగే నేర్చుకోండి మీరు. ఒకవేళ ఆవు మందల వెనకాతల నుంచి వస్తుంది అనుకోండి, ఆ ఆవు మంద కూడా ఎటు నుంచి వెళ్ళాలి? కుడి వైపు నుంచి వెళ్ళాలి. అంటే ఆవు ఎప్పుడు కూడా మనకి కుడి వైపు ఉండాలి. ప్రయత్నించండి దాన్ని. ప్లస్ గో ఉన్న చోట రాత్రి దీపం వెలుగుతూ ఉండాలి. దాన్ని గోష్టమా ఏమంటారు? గోష్టం అనే అంటారు. ఆవు ఉండే రాత్రి దీపం వెలుగుతూ ఉండాలి, దోమలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు గోమూత్రాన్ని దాన్ని తీసేస్తూ ఉండాలి. తీసి బయట పారిపోయటం కాదు, గో పంచకంలో ఆయుర్వేదంలో అది చాలా 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 బాధల్ని నివారిస్తుంది. ఇది నేను మొన్న ఈ 3 రోజుల పాటు ఇదే చేయించి వచ్చాను. నేను ఈ గో పూజలే చేయించి వచ్చాను. రామ్గోపాలని మీకు తెలుసు కదా, మొన్న రాత్రి ఫోన్ చేశాడు. 2 ఏళ్ల పాప, 2 కిడ్నీస్ పాడైపోయాయి. నేను ఈ గో పూజలు గోవు గురించి నేను చాలా రోజులు పెట్టి చెప్తూనే ఉన్నాను. మన సప్తఋషి ఆశ్రమంలో నేను ట్రై చేశాను దాన్ని డెవలప్ చేయడానికి. అంతే, ఇది కొత్తగా ఏం చెప్తానని ఏం కాదు, మళ్ళీ మళ్ళీ ఒక వెల్లువలాగనమాట. ఒకళ్ళ వచ్చాక రెండో వాళ్ళు ఇంకా ముందుకు వచ్చినట్టు మళ్ళీ ఇది ఇంకొక ప్రయత్నం. అప్పుడు నేను కొన్ని సజెషన్స్ ఇచ్చాను. నేను అది మేధాలో కూడా పడింది, అది నాకు గుర్తులేదు 9 నెలల కిందటే. ఇప్పుడు ఏంటి అక్కడ నేను చెప్పింది, ఒకవేళ నీకు గురువు లభ్యం కాకపోతే, గురువుకి ఫోన్ చేసావు గురువు నీకు దొరకలేదు, నువ్వు వెళ్ళి ఆవుకు చెప్పి పెరిగిపోతుంది. ఇది వాళ్ళు చదివారు అమెరికాలో. ఇండియాలో వాళ్ళు ఇంత నేను చెప్పినా ఒక ఆవు రాదు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడ జరుగుతుంది సార్ కష్టం సార్, వేరే లాట్ ఆఫ్ టైం. అంతేత అమెరికన్ కంట్రాక్టర్ చదివారు సార్, మరి వాళ్ళ పాపకి రెండు కిడ్నీస్ పాడైపోయి, మీరు రెండు కిడ్నీస్ పాడైపోతే పరిస్థితి మీకు తెలుసు కదా ఏమవుతుంది. మాస్టర్ని కాంటాక్ట్ చేయాలంటే నేను దొరకటం లేదు, సెల్ అవుట్ ఆఫ్ రీచ్ అంటే నా సెల్ ఏదయ్యా బాబు అవుట్ ఆఫ్ రీచ్ ఏంటి. సరే వాడికి గుర్తొచ్చింది మాస్టర్ చెప్పారు అవుట్ చెప్తే చాలు అని అవుట్ చెప్పుకున్నాడు నెల కింద. మొన్న ఫోన్ ఆయన ఎందుకు చేశాడు అంటే నెల రోజుల లోపల అమ్మాయి రెండు కిడ్నీలు బాగుపడ్డాయి, డాక్టర్లకి అర్థం కావటం లేదు ఆయన. మరి మాకు అవుతుందా, మీకు ఆ శ్రద్ధ ఉందా, ఆ నమ్మకం ఉందా, మాస్టర్ దొరకలేదంటేనే తప్ప వాడికి ఉన్న నమ్మకం అమెరికాలో మాస్టర్ చెప్పారు ఈ మాట అవుట్ చెప్తే చాలు అని. కానీ అతనికి ఇంత నమ్మకం ఎందుకు వచ్చిందట అంటే తర్వాత చెప్పాడు అది ఆయన రాజదర్శి గారికి చెప్పారు కాబట్టి నాకు చెప్పలేదు ఆ విషయం. ఈ రెండేళ్ల పాప తండ్రి కాంట్రాక్ట్, రెండు నెలల కిందట అసలు ఏ కాంట్రాక్ట్ లేక ఇంకేం చేయాలి, ఇంక చచ్చుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనే మానసిక స్థితిలో ఉందంట. అప్పుడు అతనికి గుర్తొచ్చిందట, ఇది మేధాలో సరిగింది వెళ్ళి అవసరమన్నట్ట కాంట్రాక్ట్ దొరకటం లేదు అని. ఇప్పుడు ఆయనకి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే నాలుగో కాంట్రాక్ట్ వచ్చింది, నేను మూడు కాంట్రాక్ట్స్ చేయగలను, నాలుగోది నా నెత్తి మీద ఎక్కడ పెట్టుకునేది వదులుకోవాల్సి వస్తుంది అని. ఆవును ఉపయోగించుకోవటం రావాలి మీకు అంటే, మా ఇంట్లో ఆవు ఉందండి దాన్ని కాలుతో ఇలా తన్నానండి, లోపల శ్రద్ధ లేండి, లోపల భక్తి లేండి. ఒక కథ చదివాను నేను అంధన జ్యోతిలో, ఒక ముస్లిము ఒక హిందువు నది దాటాల్సి వచ్చింది, నది దాటాల్సి వచ్చింది పడవలేదు. హిందువు ఏమో రామా 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 అనుకుంటూ దాటేశాడు, ముస్లిం ఏమో అల్లా 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 అనుకుంటూ దాటేశాడు. ఇది ఒకటి గమనించాడు. అప్పుడు నేను అల్లా రామ్ అనుకున్నాను అనుకో, రెండు మెట్లు స్పీడ్తో దాటేస్తానేమో అని ట్రై చేశాడు. నీకు అక్కడ అల్లా రామ్ కాదు ముఖ్యం, నీకు ఆ భగవంతుడి మీద ఎంత శ్రద్ధ ఉన్నది, నీకు నమ్మకం ఏది. ఆవు గురించి నేను ఇంత చెప్పినా కూడా నీకు ఆ నమ్మకం ఏది, ఆవుకి నేను చేస్తే వస్తుంది. ఎన్ని మ్యాజిక్లో నువ్వు పుస్తకం రాయొచ్చు ఆవు చేసినటువంటి మ్యాజిక్. ఓ ముస్లిం హైదరాబాద్లో ఆస్తి పంపగాడు, దాంట్లో ఇరుక్కుపోయాడు, జమీందారీ వంశంలో కూర్చునేటువంటి వాడు. ఇంకా అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. అప్పుడు అవును ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు, మా భారతదేశాన్ని ఇలా అంటారయ్యా, వాడు భారతీయుడు కామెట్టు, ఆవుకి నువ్వు ఏదైనా సేవ చేస్తే ఏం చేస్తానయ్యా, తినటానికే నాకే తిండి లేదు ఆవుకంటే, ఒక పని చేయి నువ్వు దగ్గరలోనే గోశాల ఉంది కదా, నీకు కనుక నీ ఆస్తి అంత సభ్యమైనటువంటి ఆస్తి వచ్చేస్తే ఆ గోశాలకి ఎంతో అంత కొంత ఇస్తాను అని మొక్కుకో మొక్కుకుందంట. అది మొక్కుకున్న ఆరు నెలలో అతను మొత్తం ఆస్తి అతనికి రావాల్సింది వచ్చేసింది. ఐదు ట్రక్కుల భూసా, భూసా అంటే ఆవు తీసే మేత, ఐదు ట్రక్కుల మేత తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. చూస్తూ ఉంటే ముస్లిం లాగా ఉన్నాడు, వీడు మేత తీసుకురావటం ఏంటి అని ఆ మేనేజర్ అడిగాడు, బాబు ఏంటిది అంటే ఇది జరిగింది అని. అంచేత ఆ కృష్ణుడు దగ్గర నుంచి ఋషుల దగ్గర నుంచి మన భారతదేశంలో ఆ దత్తాత్రేయుడి దగ్గర అక్కడ ఆవుని నిలబెట్టేది ఎందుకు. బొమ్మల్లో మాత్రం ఆవుల్ని చూస్తాం, కుక్కల్ని చూస్తాం, కానీ ఆవు జోడికి మాత్రం మనం వెళ్ళాం. అంచేత మన సంకల్పాలలో ఇప్పటికే రెండు చెప్పాను నేను, మొదటిది ఏంటి గురుగీత, రెండోది మన పంచ గురువుల యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఎలా డెవలప్ చేస్తారు, మూడోది భారతదేశ స్వాతంత్రానికి ఖచ్చితంగా ఈ తీవ్రమైనటువంటి సంకల్పంతో నెక్స్ట్ డిసెంబర్కి ఇవి పోవాలి, జెండర్ గోడాలు పోవాలి, ప్రపంచం మొత్తంలోనే పోతాయి, పోతాయి, ప్రపంచకార శక్తి ఉంది. ఇప్పుడు ఇది ఆ తపస్సు చేయలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గో సేవ చేసుకోండి, ఎక్కువ సేవ చేసుకోండి. దానికి గోపూజ విధానం అని చెప్పామా వీళ్ళకి, గోపూజ విధానం ఉంటుంది, అది పూజా విధానంలా చేయకండి. గోవుని పూజించాక ఆమెలో ఆ దేవత్వం మీకు రోడ్డు మీద కనిపించినా కూడా కనిపించాలి. రామకృష్ణ పరమశక్తి ఇలాను మతి భ్రమించింది అన్ని చోట్ల కాలీ 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 అంటున్నాడు అని వేస్టల్ దగ్గరికి తీసుకెళ్లాడు. మధురా బాబులు, రాణి రాజ్మణి బాబు, ఏమి పిచ్చికిపోయాడు వీడు, మతిస్కిని కదా తప్పింది, నెలలు దొరక కంట్రోల్లో ఉన్నాయి. మరి బాబు మంచి ఉద్దేశంతోనే తీసుకెళ్లాడు, వెళ్ళాడు ఈయన, ఈయన చిన్నపిల్లలాగా ఎక్కడ తీసుకెళ్ళినా వెళ్ళింది. వెళ్ళిపోయాక వాళ్ళల్లో అమ్మ కనిపిస్తారు దాన్ని. ఇంకా వాళ్ళు ఏదైనా కాళ్ళ మీద పడి మధురాబాబుని వాళ్ళని తిప్పి ఇలాంటివన్నా మా దగ్గర తీసుకొస్తారని చెప్పి వాళ్ళు మారిపోయారు. వాళ్ళిద్దరు కూడా ఆమె శిష్యురాళ్ళు అయితే చాలా గొప్ప స్థితికి వెళ్ళారు. ఎందుకు చెప్తున్నాను, మీరు గోపూజ చేశాక ఆవులో ఆ దివ్యత్వాన్ని మీరు చూడలేకపోయి మీరు నా కోరికలు తీరాలి అంటే ఎలా? ఇంకా ఆ గోపూజ ఎలా చేస్తాం? ఆ చేస్తున్నప్పుడు మీకు ఉండేటటువంటి మానసిక స్థితి ఎలా ఉండాలి? ప్లస్ ఇంకోటి, మేము గోపూజలు అవి ఎక్కడ చేస్తామండి, మాకు నీళ్లు పడదండి. దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో ఒక ఆవుని మీరు దత్తత తీసుకుని, ఇంకంటే వాళ్ళు కూడా గోవు మీద ఉన్నటువంటి ప్రేమతో ఆశ్రమాలు పెట్టారు కానీ వాళ్ళకి కోట్లు కోట్లు ఉండి ఏం పెట్టలేదు. వాళ్ళు గోసేవ ఆశ్రమాలు అర్థమవుతుంది కదా, ఆ గోసేవ ఆశ్రమాలలో ఒక ఆవుకి మేము ఇస్తాము. నువ్వు ఒక్కడికి ఇవ్వలేవు, నాకు తెలియదు ఆవుకి ఎంత ఖర్చు అవుతుందో నెలకి. ఎవరికైనా ఐడియా ఉందా ఒక ఆవు జీవించడానికి ఎంత ఖర్చు అవుతుందని? 1500 అవుతుంది. మీరు 15 మంది 100 రూపాయలు వేసుకుంటే మీరు గ్రూప్ గా నెలకి 1500 ఈ ఆవుకు మేము ఇస్తున్నామండి. మీరు చూడండి అని ఇవ్వచ్చు కదా, మీరు నెలకి 100 మందేగా ఇచ్చింది. 15 మంది కలిస్తే చాలు ఒక ఆవును పోషించేయచ్చు, అది పెద్ద కోసేదేగా కదా. కానీ ఆర్తి ఆ తపన, అప్పుడు ఆ ఆవు దగ్గరికి మీరు వెళ్ళండి, మీ బాధని చెప్పుకోండి. కొన్ని 100 ఇన్స్టెన్స్ నేను చెప్పగలను, తగ్గినవి దారిలో పడినవి. ఇంకో ఇన్స్టెన్స్ గురువు గారు రాశారు, శ్రీరామ్ శర్మాచారి రాసిందంటే దానికి చాలా విలువ కదా. ఒక వ్యక్తి కూలి పని చేస్తున్నాడు, కూలి పని ఏమంటారు సమకం పనికి. దారిలో ఒక ఆవుకి దెబ్బ తగిలి పడిపోయింది. వీడేం చేశాడు, దాన్ని పక్కకి లేచి కాలి కట్టి పెట్టి వెళ్తాడు. అంతకంటే వీడు చేయగలిగే స్థితిలో ఏం లేదు, కూలికి వెళ్ళాలి. కూలికి వెళ్తున్నాడు, వీడితో పాటు ఆ క్వారీలో 20 మంది పనిచేస్తున్నారు. ఏదో ప్రమాదం జరిగింది, ఆ మొత్తం రాళ్ళన్నీ వాళ్ళ మీద పడ్డాయి. వీడు ఒక్కడే పెద్ద మీతో తెలిసి కూడా చేయకల్లే ఆర్తి. మనం అయితే కాలికి దెబ్బ తగిన నావు చూసి నా ఉద్దేశంలో నేను కట్టుకట్టాను, మీ సంగతి నాకు తెలీదు, నేను వెళ్ళిపోతా. కానీ నా కోరికలు తీరాలి, కఠిన కఠోరమైనటువంటి హృదయం ఉంటే సార్ అర్థమవుతుంది కదా అని చెప్పి ఇవాళకి ఈ పాయింట్ గుర్తుంచుకొని దీని మీద మీరు ఏమి చేయగలరు అన్నది నిర్ణయించుకోండి. 1 గురుగీత, 2 అది గురుగీతలోనే, అదంతా గురుగీతలోనే వస్తుంది. 2 పాయింట్, 5 గురుగురు ఉంది, 3 తపస్సు, 4 గోసేవ. సరేనా, ఇది మనం చేయదలుచుకున్నది. అందరం కూర్చొని అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థించడం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం.